చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడుమైన తండ్రి, ఈ సాయంత్రం సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా ప్రభువ, మాకు కావలసినటువంటి అవసరతను మీరు ఎదుగుదురు తండ్రి. మీరే ప్రభువ మా అవసరతను తెలుసుకొని మాకు కావలసినటువంటి వాక్యమును మీరు అందించండి. మేము ఒట్టి వారము ప్రభువ, మేము ఏమి చేయవలనో, ఎట్లో ముందుకు సాగవలనో తెలియనటువంటి పరిస్థితుల్లో గొర్రెల వలె ప్రభు అటు ఇటు తిరుగులాడుచున్నటువంటి వారంగా మేముంటున్నాము. అయితే కాపరమైనటువంటి నీకు సమస్తమును తెలియను తండ్రి. మాకు ఉత్తమమైనటువంటిది, అవసరమైనటువంటిది సమస్తమును ఎరిగిన దేవ, మీరే ప్రభు మీ కృపను బట్టి మాకు అవసరతను తీర్చి యొక్క బాటలో మేము ఎల్లప్పుడు స్థిరులమై నిలిచి నడిచేటువంటి వారినిగా చేయండి. క్రీస్తునామ ముందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మొదటి పేతురు 2:1-3 మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి పేతురు ఈ యొక్క వాక్యమును వ్రాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా అని చెప్తున్నాడు. కాబట్టి నీవు ప్రభువు దయాళుడని, దయగలిగినటువంటి వాడని రుచి చూచి ఉన్నట్లయితే కొన్ని మానవలసినటువంటి విషయములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరిని పోలి నీవు ఉండవలసినదో ఆ విధంగా ఉండునట్లుగా నువ్వు ఏమి చేయవలనో ఆ విషయములోను ఆయన సూచనను, సలహాను తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నా ఎడలా అని ఉంది. ప్రభువు దయాళుడు, దయగలిగినటువంటి వాడు, కరుణామయుడు. ఆయన సమస్త పాపములను, మన పాపములను క్షమించి మనము ఎంత ఘోరమైన క్రియలు చేసి ఏ విధమైనటువంటి మరణమునకు, పాపమునకు గురి అయి ఉన్నప్పటికీ, పాత్రులమై ఉన్నప్పటికీ మనలను క్షమించి తన సన్నిధికి చేర్చుకునేటువంటి వాడు అని నీవు గనక ఒకవేళ గుర్తించి ఉన్నట్లయితే అని చెప్తున్నాడు. మొదటిగా ఈ యొక్క విషయం నీ యొక్క జీవితములో నీవెరుగుదువా. ప్రభువు దయాళుడని, దయగలిగిన వాడని, నీ పాపములను క్షమించిన వాడిని, క్షమించేవాడిని నీవెరిగి ఉన్నావా? ఒకవేళ నీవు దానిని ఇంకను ఎరిగి ఉండకపోయినట్లయితే దానిని మొట్టమొదటగా నీవు ఎరిగి ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. నీవు ఈ లోకములోని ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు నిన్ను ప్రేమించి నీ నిమిత్తమై నీవు శిక్ష అనుభవించకూడదని తన ప్రాణమును అర్పించినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తములో నీవు నిరీక్షణ ఎంచుట ద్వారా, నమ్మిక ఎంచుట ద్వారా తండ్రిని చేరేటువంటి మార్గమును క్రీస్తు ప్రభు నీ కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఒక్క నామమును బట్టియే నీకును నాకును నిత్య జీవము కలుగుచున్నది. మరి ఏ నామమునను ఇంకను రక్షణ లేదు. కాబట్టి ఒకవేళ ఈ విషయమును నీవు సొంతము చేసుకొని పోయినట్లయితే, ఈ యొక్క అనుభవమును నీ సొంత అనుభవముగా కలిగి ఉండకపోయినట్లయితే, మొట్టమొదటిగా నీవు ఈ యొక్క అనుభవమును కలిగి ఉండటకు ప్రయత్నించవలసినది. రెండవదిగా, ఒకవేళ నీవు ప్రభు దయాళుడు అని రుచి చూచి ఉన్న ఎడల అదే మార్గమందు ప్రభువునందే నిరీక్షించుచు దినదినము కంటిన్యూ చేయుచున్నావా, లేకపోతే ఆ మార్గము నుండి తప్పిపోయినావా? ప్రభు యొక్క మార్గము నుండి ఏ సమయంలోనైనాను, ఎవరమైనను, ఎంతకాలము నడిచినప్పటికీ అక్కడ నుండి మనం తప్పిపోగలము. ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, ప్రభుతో తగినటువంటి సమయమును, తగినంత సమయమును గడపకపోయినట్లయితే, నీ యొక్క బ్రతుకును ఆయన వెలుగులో దినదినము చూచుకొనుచు, సరిచేసుకొనుచు, ప్రతిదినము పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకొని శాంక్టిఫై చేయబడటానికి నీవు నిన్ను నీవు సిద్ధపరచుకొనకపోయినట్లయితే ఇది ఎప్పుడైనాను జరగగలదు. నువ్వు 10 సంవత్సరముల విశ్వాసివై ఉండొచ్చు, 20 సంవత్సరముల విశ్వాసివై ఉండొచ్చు, ఇంకా మించినటువంటి విశ్వాసివై ఉండొచ్చు. నీకున్నటువంటి అనుభవము ఎంతైనా ఉండవచ్చు, కానీ నీవు ప్రభువునందు చేయవలసినది దినదినము శాంక్టిఫై చేయబడటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభు యొక్క సన్నిధిలోనికి ఒంటరిగా వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలోని యొక్క హృదయమును కృంభరించుకుంటూ నీ తప్పిదములను పరిశుద్ధపరచుకుంటూ నిన్ను నీవు సరిచేసుకొనకపోయినట్లయితే, ఆ యొక్క కనెక్షన్ను నీవు మెయింటైన్ చేసుకొనకపోయినట్లయితే, ఆ యొక్క రిలేషన్ను నీవు మెయింటైన్ చేసుకొనకపోయినట్లయితే, నీవు ఏ సమయంలోనైనా తప్పిపోగలవు. సాధారణంగా ఈ తప్పిపోవటం అనేటువంటిది చిన్నవాడితో ప్రారంభమయ్యి పెద్దవాడి వైపునకు వెళుతూ ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పేతురు చెప్పినటువంటి ఈ యొక్క లిస్టులో ఏమని చెప్తున్నాడంటే, సమస్తమైన కపటమును వేషధారణయు అని చెప్తున్నాడు. ఈ కపటము వేషధారణ అనేటువంటివి మనకి ఎప్పుడొస్తాయంటే, ఉన్నటువంటిది ఒకటి, మనం కనపరిచేటువంటిది మరొకటి అయినప్పుడు, లేనివి ఉన్నట్లుగాను ఉన్నవి లేనట్లుగాను మనం చూపించేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఈ వేషధారణ అనేటువంటిది, కపటం అనేటువంటిది ఉన్నదని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీవు సరైనటువంటి సంబంధమును దేవునితో కలిగి ఉండకుండా నీ యొక్క సహచరులైనటువంటి సంఘస్థుల ముందు మాత్రము ఇంకను ప్రభువునందే కొనసాగుతున్నట్లుగా నీవు నటించుతున్నావు అనుకోండి, నీవు చేసేటువంటిది నటన జీవితం మాత్రమే, కపటంతో కూడినటువంటి క్రియలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నీలో అసలుగా లోపల నీలో లోపల ఉన్నటువంటిది అంతా కూడాను చీకటిమయమైపోయింది. కానీ నిన్ను నీవు పరిశుద్ధునిగా కనపరుచుకునే నిమిత్తము బయట ప్రపంచానికి నిన్ను నీవు పరిశుద్ధునిగా ఎప్పటి వలనే కడగబడిన వాణిగా కనపరుచుకునే నిమిత్తము నీవు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నం వల్ల నీవు కూడా కపటంతోనూ వేషధారణతోనూ మాత్రమే నిండి ఉంటాయి. అదేవిధంగా ఆయన అసూయ అనే మాట వాడాడు. ఈ అసూయ అనేటువంటి మాట మనం విన్నప్పుడు అసూయ లేకుండా ఎవరుంటారండి? అసూయ అనేటువంటిది అప్పుడప్పుడు అందరిలోనూ సోకుతా ఉంటుందండి. ఇది లేకుండా ఉండటం కష్టమండి, ఆ చిన్నదే కదండి అని మనం అనుకోవచ్చు. అయితే ఈ అసూయ అనేటువంటిది చిన్నదే కానీ దీనితో ప్రారంభమయ్యి మొట్టమొదట ఆ తర్వాత మరింత పెద్ద వాటి వైపునకు అది సోకుతుంది. వీటిని మించినటువంటిది ముందే గర్వం అనేటువంటిది లోపల స్టార్ట్ అయిందనమాట. పేతురు ఈ మాటను ప్రస్తావించలేదు కానీ నాశనమునకు ముందు నడిచేటువంటిది ఫస్ట్ స్టెప్పే గర్వం. ఆ గర్వంతో ప్రారంభమైంది, ఆ తర్వాత ఈ వేషధారణ, కపటము, అసూయ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి ఎప్పుడైతే మనలో కనబడుతూ ఉన్నాయో మనం జాగ్రత్త పడుతూ వెంటనే వాటిని గురించి చర్య తీసుకుంటూ మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వెంటనే వాటిని తొలగించుకుంటేనే కానీ మనం సరైనటువంటి బాటలో ప్రభు ఆశించే రీతిగా మనం ముందుకు కొనసాగలేము. ఆ తర్వాత సమస్తమైనటువంటి దూషణ మాటలు అని ఉన్నది. ఈ దూషణ మాటలు అనేటువంటిది ఎవరికి వస్తాయంటే, నోటి మీద సరైనటువంటి నియంత్రణ లేకపోయినట్లయితే అప్పుడు మాత్రమే ఈ మాటలు రావటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మన నోటి మీద పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్ లేకుండా పోయినట్లయితే మనం పలికేటువంటి మాటలు మన మనసులో ఏది నిండి ఉంటుందో, హృదయంలో ఏది నిండి ఉంటుందో దానిని బట్టే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరో ఒకరు సహ విశ్వాసి ఏదో నీకు ఇష్టపడినటువంటి పని ఏదో చేశాడు అనుకుందాం. ఒకవేళ నీకు నష్టం కలిగించేటువంటి పనే చేశాడు, నీ మీద ఏదో మాటలు కల్పించి ఎవరికో చెప్పాడు, అయితే దానిని బట్టి నువ్వు ఎంతో బాధ చెంది బాధ చెందటం అనేటువంటిది జరగచ్చు. అయితే ఆ బాధ చెందిన తర్వాత నీ యొక్క రియాక్షన్ ఏమై ఉన్నది? నీ రియాక్షన్ అనేటువంటిది దూషణ మాటలు పలుకుతూ గట్టి గట్టిగా మాట్లాడుతూ చచ్చి దగ్గరే ఆ వ్యక్తిని పట్టుకొని నోటికిచ్చినట్లుగా మాట్లాడుతూ కొత్త వారికి అందరికి సరైనటువంటి మాదిరి చూపకుండా ఇష్టానుసారంగా జరిగించినట్లయితే అది సరైనటువంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి పని కాదు. అదే విధంగా చివరికి సమస్తమైన దుష్టత్వము, వీటితో చిన్న చిన్న వాటితో మనం చిన్న చిన్నవి అనుకునేటువంటి వాటితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క తప్పిదములు సకలమైనటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వము ఏమైతే ఉన్నదో లోకములో వాటన్నిటి వైపునకు నిన్ను తీసుకుని వెళ్ళగలదు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగానే ప్రభువుతో నీ యొక్క రిలేషన్ సరిగ్గా ఉండలేదు అని గమనించినప్పుడే నిన్ను నీవు సరిచేసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న వాటి వరకు రాదు. ఈ చిన్న చిన్న వాటి సరే అది దాటేసినప్పటికీ, ఈ చిన్న చిన్న వాటిని ఎప్పుడైతే నువ్వు గమనించావో నీ జీవితంలో జరగటం, అప్పుడే నిన్ను నీవు సరిచేసుకున్నట్లయితే పెద్ద వాటి వైపుకు వెళ్ళదు. అది కూడా నువ్వు దాటేసావంటే ఇక పెద్ద వాటిలో నిన్ను నువ్వు చూసుకునవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుని నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు రెండు విషయములను నీవు గుర్తుపెట్టుకునవలసి ఉంటుంది. అవి ఏంటంటే, నీవు ప్రభువుతో చేసినటువంటి నిబంధన, ప్రభు యందు నీవు విశ్వసించి నిరీక్షించి ఆయనతో కలిసి నడుచుటకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుటకును, నీ పాపముల నిమిత్తమై ఆయన రక్తమునందు నమ్మిక ఇచ్చినట్లుగా నీవు ఆయనతో కమిట్ చేయటం వలనను జరిగినటువంటిది మొట్టమొదటి స్టెప్ సాల్వేషన్ లో, రక్షణలో, నీతి మార్గంలో మొట్టమొదటి స్టెప్ ను నీవు వేశావు. ఈ స్టెప్ మొట్టమొదటి స్టెప్ తో అయిపోదు కదండి, చివరి వరకు మనం వెళ్ళవలసి ఉన్నది. స్టెప్ అనేటువంటిది మొట్టమొదటిది మాత్రమే జరిగింది, ఇది మొమెంటరీ స్టెప్. దీని తర్వాత నీ లైఫ్ లాంగ్ నువ్వు నడవలసినటువంటి త్రోవ ఉన్నది, దీనిలో ఎన్నో స్టెప్స్ ఉన్నవి. అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితంలో నీవు ముగించి దేవుని యొక్క సన్నిధికి నీవు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమయంలో నీవు సైనికుని వలె, క్రీస్తు సైనికుని వలె దినదినము ప్రతిదినము శోధనలను జయించుచు కీడును అపజయమును నీవు ఎదుర్కొనేటువంటి విధంగా విశ్వాసములో ముందుకు సాగుతూ అనేక విషయములను నేర్చుకుంటూ నీ యొక్క హృదయమును పరిశుద్ధంగా కాచుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ప్రభు నిమిత్తమే సాక్షిగా ఉంటూ నీవు ముందుకు సాగవలసి ఉన్నది. ఈ సమయంలో నీకు జరిగేటువంటిది ఏంటంటే, దినదినము నీవు పరిశుద్ధపరచబడవలసి ఉంటుంది. దీనినే శాంక్టిఫికేషన్ అంటాం. ఇది ప్రతిదినము ప్రతి గడియ జరగవలసినటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ ద్వారా నీకు జరుగుతుంది. పరిశుద్ధాత్మని యొక్క జీవితంలో జరిగించేటువంటి ఏ ప్రక్రియ అయినా నీ యొక్క అనుమతి లేకుండా జరిగించదు. నీవు అనుమతిస్తేనే, నీవు పరిశుద్ధాత్మకు కమిట్ అయితేనే, నీవు చెయ్యమంటేనే చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. లేకపోయినట్లయితే ఆయన నీ యొక్క విషయంలో నీ యొక్క సొంత నిర్ణయానికి నిన్ను విడిచిపెట్టి వేస్తాడు. ఈ విషయంలో శాంక్టిఫికేషన్ అనేటువంటి యొక్క విషయంలో అనేక మంది తప్పిపోతూ ఉంటారు. అందరికీను కొద్దో గొప్ప ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ఉంటాయి. కొద్దో గొప్ప చిన్న చిన్న పొరపాట్లు చేయటం అనేటువంటిది జీవితంలో సహజంగా జరుగుతుంది. అయితే ఈ సమయంలో నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు, లేకపోతే చిన్న చిన్న తప్పుదములు జరిగినప్పుడు ఏ విధంగా నిన్ను నీవు మరలా ప్రభు సన్నిధిలో నిలబెట్టుకుంటూ ముందుకు సాగవలనో ఆ విషయములలో జాగ్రత్త తీసుకుంటూ ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితేనే అప్పుడు నువ్వు దినదినము శాంక్టిఫై చేయబడుతూ ముందుకు సాగగలుగుతావు. రక్షణ పొందిన తర్వాత నీవు మొట్టమొదటిగా తప్పిదమును ఎప్పుడైతే చేస్తావో, పొరపాటు ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు రెండు మనసులు నీలో పనిచేయటం అనేటువంటిది నువ్వు గమనించవచ్చు. మొట్టమొదటిది ఏమని చెప్తుందంటే, నువ్వు చేసినది తప్పు, నువ్వు చేసినటువంటి తప్పిదమతో ఆపివేసి వెనకకు తిరిగి మరలా ప్రభు బాటలోనికి వెళ్ళిపో అని చెప్తుంది ఒక మనసు. రెండవ మనసు ఏమని చెప్తుందంటే, ఇదిగో విశ్వాసం అంటే ఇలాగే ఉంటుంది, విశ్వాస జీవితం అని మొదలు పెట్టావు. నేను మొదటిలోనే చెప్పాను, నీకు అర్థం కాలేదు. విశ్వాస జీవితం అని ప్రారంభించిన అనేక మందిని ఇలాంటి వెళ్ళే, ఇదిగో ఇలాంటి తప్పిదమ్ములు చేసి వెనకకు జారిపోయి అవాసులు పాలయ్యి ఇప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు, మరలా నా బాటలోనే ఉన్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మానేసి ఇక ముందెప్పుడు చేయకుండా నీ యొక్క వెనుక జీవితంలోనికి వెళ్ళిపోయి నీకు ఈ పచ్చము ఇలాంటివి ఏమి లేకుండా నువ్వు ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వు ఎలా సంతోషపడాలి ఈ లోకంలో అని అనుకుంటావో, నీ మనసు నిన్ను ఎలా నడిపిస్తుందో ఆ రకంగా నడువు. అప్పుడు నువ్వు ఫ్రీడము అన్ని కలిగి ఉంటావు. నీకు మనసులో యాంగ్జైటీ కానీ, ఏదో తప్పిదప్పు చేసినట్టుగా గిల్టీ ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్పేటువంటి మనసు మరొకటి ఉంటుంది. ఈ సమయంలో నీవు ఆలోచిస్తూ ఉంటావు, మొదటి మనసు చెప్పినట్లుగా క్రీస్తు యొద్దకు తిరిగి వెళ్ళవలనా, లేకపోతే రెండో మనసు చెప్తున్నట్లుగా దాని మార్గంలో వెళ్ళవలనా అనేటువంటిది. ఈ యొక్క పోరాటంలో కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటావు. అయితే యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్, నీవు నిర్ణయమును తీసుకునవలసినది. నీవు తీసుకున్నటువంటి నిర్ణయమునకును, నువ్వు వెళ్ళేటువంటి బాటకును తగిన విధంగానే నీ యొక్క ఫ్యూచర్ ఉండబోతున్నది. ఈ సమయంలో మొదటి మార్గమున వెళ్ళినటువంటి వారు తిరిగి విశ్వాసులుగా తమ జీవితంలో ఉండగలుగుతూ ఉంటారు. అదేవిధంగా తప్పిదము చేసినప్పుడెల్లాను రెండవ మనసుకు, ఇదిగో రెండవ మనసు చెప్పింది చూసారా, రెండవ రకమైనటువంటి తలంపు వచ్చిందే, దానికి లోబడి దాని ప్రకారం చేసేటువంటి వారందరూ విశ్వాస జీవితంలో ఆగిపోయి వెనుక స్థితికి మరలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది, దాని ప్రకారం ముందుకు సాగటం అనేటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, మారు మనసు యొక్క అనుభవంలోనికి రాగానే ఈ యొక్క మనకుండేటువంటి యొక్క పాత స్వభావం అనేటువంటిది పూర్తిగా మారిపోయి వెంటనే మనము ఎప్పుడైనా సరే ఇక ముందు నుండి మనం చేసేటువంటి ప్రతి పని కూడాను, మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడాను, మనం తలంచేటువంటి ప్రతి తలంపు కూడాను పూర్తిగా పరిశుద్ధమైనదై ఉంటుంది అని అనుకుంటారు. కాదండి, ఇది నీ యొక్క లైఫ్ లాంగ్ పోరాటంగా ఉంటుంది, జీవితాంత పోరాటంగా ఇది కొనసాగుతుంది. విశ్వాస జీవితం అనేటువంటిది నీకు కలిగినటువంటి రక్షణ అనుభవం అనేటువంటిది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మొట్టమొదటి స్టెప్ మాత్రమే నీవు విశ్వాస జీవితంలో తీసుకున్నటువంటిది. ఇక్కడి నుండి నీకు పోరాటం మరింత ఎక్కువగా ఉండవచ్చు. నీ యొక్క సహజముగా నీలో ఉన్నటువంటి స్వభావము పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్కి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఈ పనిచేసే సమయంలో నిర్ణయమును తీసుకునవలసింది నీవు. ఇక్కడ రెండు మనసులు పనిచేస్తూ ఉంటాయి, పరిశుద్ధాత్మ యొక్క సూచన పనిచేస్తూ ఉంటుంది, అదేవిధంగా నీలో ఉన్నటువంటి ఆ ఓల్డ్ నేచర్ పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు నేచర్స్ కి మధ్యన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం నడవలసినటువంటిది నీవు. ఇది మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుకకు జారిపోవటం అనేటువంటిది ఎప్పుడైనా జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు, ఎంత పెద్దవారికైనా జరగవచ్చు, అది మనం అనుకోకుండా జరగవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రభులోనికి వచ్చినటువంటి వారు మాత్రమే కాకుండా సీనియర్స్ మీ చాలా కాలం నుండి మేము ప్రభువులో ఉన్నాము, విశ్వాసులమై మేము అనేకమైన ఆత్మలను రక్షించినటువంటి వారిని అని చెప్పేటువంటి వారు సహా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది ఏంటంటే, అది నెమ్మదిగా ప్రారంభమవుతుంది, అయితే ఈ యొక్క క్షీణత అనేటువంటిది త్వర త్వరగా వ్యాపిస్తుంది, కొత్త ఏరియాస్కి పాకుతుంది. అంటే నువ్వు చిన్న అసూయతోనూ గర్వంతోనూ ఇలాంటి వాటితో మనసులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రక్రియ కడగబడకుండా ఉన్నట్లయితే అది సకల విధమైనటువంటి దుష్టత్వములకును త్వరగానే పాకేటువంటి ప్రమాదం ఉంది. బ్యాక్ స్లైడింగ్ అనేటువంటిది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే ఎక్స్పోజర్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఎలాంటిది, నీవు ఉన్నటువంటి పరిసరములు ఏ విధంగా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీవు దినదినము పోయి పని చేసుకునవలసినటువంటిది ఒక కార్ఖానా అనుకోండి. ఆ కార్ఖానాలో ఉన్నటువంటి నీ సహచరులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను అక్కడ పనిచేస్తూ పచ్చి బూతులు మాట్లాడుతూ మురికి మాటలు మాట్లాడుతూ ఎంతసేపు నవ్వుకుంటూ పనిచేసేటువంటి ఆ యొక్క పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నట్లయితే నీవు కొత్తగా విశ్వాసములోనికి వచ్చినటువంటి వాడివి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు వారి మధ్య ఉంటూ వారి మాటలే వింటూ అక్కడ పనిచేయటం వలన నీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎక్స్పోజర్ సరైనటువంటిదిగా లేదు. నీవు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయమునకును ప్రభువులో కొనసాగవలసినటువంటి యొక్క విశ్వాస జీవితమునకు సరిపోయినదిగా అక్కడ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి త్వరగా పరిపోయేటువంటి అవకాశం ఉన్నది. రెండవది, నీవు చేసేటువంటి సహవాసాల మీద ఆధారపడుతుంది. అంటే నీవు తిరుగుతున్నటువంటిది నీ పాత స్నేహితులతోనే తిరుగుతూ ఉన్నట్లయితే నువ్వు పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే నువ్వు కొత్తగా విశ్వాసులతో కలిసి వారితో ప్రార్థనలో గడిపేటువంటి వాడుగా కొత్త లక్షణమును నీవు నేర్చుకుని దానిలో కొనసాగుతున్నట్లయితే అప్పుడు నువ్వు జారేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. తర్వాత, నీ యొక్క విశ్వాస జీవితం గురించి నీవు తీసుకునేటువంటి జాగ్రత్త చాలా ముఖ్యమైనటువంటిది. నిన్ను గురించి నీవు జాగ్రత్త తీసుకునిపోయినట్లయితే నీ విశ్వాస జీవితమును నీవు కాపాడుకున్నట్టుకు శాయశక్తులా కృషి చేయకపోయినట్లయితే నీవు వెనుకకు జారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అన్నిటినీ మించి నీ యొక్క ఒంటరి ప్రార్థన అనేటువంటిది, ఇది నాడి లాంటిదండి, విశ్వాస జీవితానికి నాడి లాంటిది. ఈ ఒంటరి ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైతే పోయిందో అప్పటి నుండి నీకు క్షీణ దశ అనేటువంటిది వెంటనే ప్రారంభమవుతుంది. అది ఎంతో టైం పట్టదు, అతి త్వరలోనే దాని యొక్క ఎఫెక్ట్స్ నువ్వు నీ యొక్క జీవితంలో చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడాను మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితేనే వెనుకకు జారిపోకుండా కొనసాగగలము. ఇక్కడ పేతురు ఏమని చెప్తున్నాడంటే, ఇలాంటి విషయములను, ఇలాంటి పరిస్థితులను, ఇలాంటి దుష్టమైనటువంటి స్వభావములను, లక్షణములను మానండి అని చెప్తున్నాడు. మాని అనే మాట ఉంది. సో వెంటనే నువ్వు మానివేయాలి. ఒకవేళ అది నీటిలో ఏ కారణం చేతనైనా చోటు చేసుకుని ఉన్నట్లయితే వెంటనే దానిని అదుపు చేసి మానివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు విశ్వాసమే మరలా జీవించాలి అని అంటే దానిని నువ్వు మానివేయవలసినటువంటి అవసరం ఉన్నది. మానివేస్తేనే సరిపోలేదు. రెండవది కూడా చెప్తున్నాడు పేతురు గారు, అదేమిటంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులు మనకు ఎలా ఉంటారో తెలుసు. వారికి మనం పైన చెప్పుకున్నటువంటి లక్షణాల్లో ఏ ఒక్కటిది కనిపించదు. వారికి కళ్ళ, కపటము, ఈ లోక సంబంధమైనటువంటి మురికి, ముష్కలము అనేటువంటిది, కపటం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా వారికి తెలియవు. వారిని పోలిన వారై ఉండవాళ్ళను అంటే వారు ఏ విధంగా అయితే ఉంటున్నారో అదే విధంగా మనము మన విశ్వాస జీవితంలో కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకు మనంతటా మనం సాగలేము. ఆ విధంగా చేయాలనంటే మన సొంత ప్రయత్నం వలన మనం దాన్ని చేయలేము. మరి ఏం కావాలి అనంటే అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఉపేక్షించుడి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, క్రొత్తగా జన్మించినటువంటి ఈ యొక్క శిశువులకు మనం ఏమిస్తూ ఉంటామండి, మీట్ ఇలాంటివన్నీ పెడతామా? లేదు కదా. వారికి పాలను అందిస్తూ ఉంటాం, తల్లి పాలను అందిస్తూ ఉంటాం. ఇది సంపూర్ణ ఆహారం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇంకా ఏ విధంగానూ ఇతర ఆహారములు పెట్టేందుకు వీలు లేదు కాబట్టి వారికి తల్లి నుండే కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారము ఆ బిడ్డకు అందే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా పాల వలన బిడ్డకు కావలసినటువంటి అంత సంపూర్ణ ఆహారము ఎలాగైతే అందుతున్నదో, ఇక్కడ పాలకు వాక్యమును పోలుస్తూ ఉన్నాడు. వాక్యం అనేటువంటిది ఎలాంటిదంటే సంపూర్ణమైనటువంటి ఆహారము లాంటిది. ఇది ఎందుకు పనికి వస్తుందంటే రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు ఎదగాలి అని అంటే వాక్యం అనేటువంటిది పాల వలె నీకు పనిచేస్తున్నది. కాబట్టి ఆ పాలను నువ్వు అపేక్షించవలసి ఉన్నది, కోరవలసి ఉన్నది, ఇష్టపడవలసి ఉన్నది, ఆశించవలసి ఉన్నది. కాబట్టి వాక్యం అనేటువంటిది నీ యొక్క జీవితంలో ఎంత ముఖ్యమైనటువంటిది. నీవు రక్షణ విషయంలో ఎదగాలనంటే, విశ్వాస జీవితంలో నిలిచి కొనసాగాలనంటే వాక్యం యొక్క ప్లేస్, దాని యొక్క స్థానము ఎలాంటిదో ఇక్కడ పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడి వాక్యమును జాగ్రత్తగా పరిశీలిస్తూ చదివేటువంటి వారమై, ధ్యానించేటువంటి వారమై, మనన చేసుకునేటువంటి వారమై, దానిని మెడిటేట్ చేసేటువంటి వారమై, స్టడీ చేసేటువంటి వారమై, దానిని మన జీవితంలోకి అప్లై చేసుకునేటువంటి వారమై ఉంటూ విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగవలసి ఉన్నాము. చిన్నప్పుడు మేము సండే స్కూల్కి వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ మాకు ప్రతి వారము కొన్ని వచనములను కట్టత పెట్టిస్తూ ఉండేవారు. కొన్ని కీ వర్సెస్ అనేటువంటివి బంగారు వాక్యములు అంటూ ఉండేవాళ్ళు. అలాంటి వాటిని కంటది పెట్టిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా కొన్ని చాప్టర్స్ని ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనేటువంటిది, మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం అనేటువంటిది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనేటువంటిది, తర్వాత కీర్తనలో 1 కీర్తన, 23వ కీర్తన, 51వ కీర్తన, ఇలాంటివన్నీ కూడాను కంటది పెట్టిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ చాప్టర్ అంతా కూడాను 5 వచనాలు మొదటి వారం అయితే, తర్వాత మళ్ళీ 5 వచనాలు, ఆ తర్వాత మరో 5 వచనాలు, ఈ విధంగా సంవత్సరం పూర్తయ్యేటప్పటికి మేము ఆ చాప్టర్ అంతా పూర్తిగా కంటత పెట్టేసి, ఇలాగ సంవత్సరానికి 1-2 చాప్టర్స్ పూర్తిగా కంటత పెట్టేస్తూ ఉండేవారు. అది ఎంత ముఖ్యమైనటువంటిది అంటే, అది ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయంలో నేను అనుకునేవాడిని ఇదంతా ఎందుకు అనుకునేవాడిని, కానీ దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు నేను రియల్ లైఫ్లో నేను చూస్తున్నప్పుడు, మనం రియల్ లైఫ్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి, రకరకములైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు మీద నీవు ఆనుకొని, ప్రభువునందు నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకు జీవితంలో సాగాలని అంటే జీవితంలో నిన్ను ఒకటే ఒకటి నడిపించగలదు, అది వాక్యం. ఈ వాక్యమును మనం చదువుకొని ఆ దినములలో చిన్నతనములో కంటత పెట్టినటువంటి యొక్క వాక్యములు ఒక్కొక్కటి గుర్తొచ్చినప్పుడు నిజంగా నీకున్నటువంటి ఆ యొక్క యాంగ్జైటీస్, ఆ భయములు, ఆ యొక్క సమస్యలు పటాపంచలైపోయి నువ్వు ముందుకు నడిచేందుకు, విశ్వాసంతో ముందుకు సాగేందుకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మీరు ఇంకా చిన్న వయసులో ఉండనప్పటికి దీనిని మీరు చేయగలిగినట్లయితే చాలా మంచిది. ఒకవేళ ఈ పెద్ద వయసులో మీరు చేయటానికి కనుక మీకు కుదరకపోయినట్లయితే, కనీసం మీ పిల్లలకు, మీ యొక్క గ్రాండ్ చిల్డ్రన్ కు ఈ యొక్క అలవాటును చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది మర్చిపోవద్దు. పరిశుద్ధుడైనటువంటి పేతురు గారు ఎందువలన ఈ యొక్క వాక్యమును గురించి అంత ఇదిగా స్ట్రెస్ చేసి చెప్తున్నాడు, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతగా చెప్తున్నాడు, ఏం చేయగలదు వాక్యం అనేటువంటిది మన జీవితంలో అని చూద్దాం. మొదటగా క్రీస్తుని గురించి అది సాక్ష్యం ఇయ్యగలదు. ఇది యోహాను సువార్త 5:39లో రాయబడి ఉన్నది. క్రీస్తు నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క బలియాగమును గురించి, ఆయన రక్తము ద్వారా మాత్రమే, దానియందు మనము నిరీక్షించుట ద్వారా మాత్రమే, విశ్వసించడం ద్వారా మాత్రమే, నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని చెప్పి మనకు తెలియచేయగలదు. క్రీస్తు యొక్క బలియాగమును గురించి, క్రీస్తును గురించి మనకు సాక్ష్యమిస్తూ ఉన్నది. రెండవదిగా, ఈ వాక్యం అనేటువంటిది సాల్వేషన్ అంటే ఈ రక్షణ అనేటువంటి దాని విషయంలో మనకు కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తుంది. రక్షణ విషయమైనటువంటి జ్ఞానమును మనకు అందించేటువంటిది ఈ వాక్యమై ఉన్నది. ఇది 2 తిమోతి 3:15 రాయబడి ఉన్నది. ఆ తర్వాత, మనలను పునరుజ్జీవింపబడేలా చేస్తున్నది ఈ వాక్యము. మనము పునరుజ్జీవింపబడేలా ఈ వాక్యము చేయగలదు. ఇది 1 పేతురు 3:23 రాయబడినది. తరువాత, ఈ దినమందు మనం ఏ వాక్యంతో ప్రారంభించామో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, స్పిరిచువల్ మిల్క్ అంటే మనకి కావలసినటువంటి ఆ రక్షణ సంబంధమైనటువంటి పాల వంటిది ఈ వాక్యము అని పేతురు సెలవిస్తూ ఉన్నాడు. తరువాత, అది మనకు కావలసినటువంటి జీవితమునకు కావలసినటువంటి బ్రెడ్ను, ఆహారమును, బిలీవర్కు కావలసినటువంటి, విశ్వాసికి కావలసినటువంటి ఆహారమును అది అందిస్తుంది అని చెప్తున్నారు. అది మత్తయి సువార్త 4:4 రాయబడినది. ఆ తర్వాత చివరిగా ఏమి చెప్పబడినది అంటే, విశ్వాసిని పరిపూర్ణతలోనికి ఇది నడిపించేటువంటిది. వాక్యం అనేటువంటిది విశ్వాసిని పరిపూర్ణతలోనికి నడిపించేటువంటిది అని చెప్పబడింది. ఇది 2 తిమోతి 3:16 చెప్పబడింది. కాబట్టి మనము ఈ యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యతను గమనించి, గుర్తించి, దానియందు మనము నిరీక్షించచ్చు, దానియందు మనము నమ్మిక ఉంచి, దానిని ధ్యానం చేసినట్లయితే, దానిని బట్టి మనము జ్ఞానము తెచ్చుకొని, మనకు కావలసినటువంటి ఆహారమును, ఆ స్పిరిచువల్ న్యూట్రియంట్స్ ను పొందుతూ ముందుకు సాగినట్లయితే, ప్రభునందు మనం వెనుదిరగక ముందుకే సాగేటువంటి వారంగా కొనసాగగలము. దేవుడి విషయంలో మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అనే తండ్రి, ఈ సాయంత్రం సమయం అందు మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చిండగా, మా యొక్క హృదయంలో ప్రభు అనునిత్యము ఉండేటువంటి యొక్క పోరాటమును మీరు ఎరుగుదురు తండ్రి. మా యొక్క మనస్సు మాకున్నటువంటి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి జీవమును వ్యతిరేకించేటువంటి, పరిశుద్ధతను వ్యతిరేకించేటువంటి యొక్క స్వభావము నువ్వు ప్రభు మేము విడిచిపెట్టినటువంటి వారమే ప్రభు. మీ యొక్క పరిశుద్ధాత్మకు మమ్మలను మేము లోపరుచుకొని దానికి లోబడేటువంటి వారినిగా మేము ఉండగలుగున్నట్లుగా మమ్మలను క్రమ పరచండి ప్రభా. మా హృదయాంతరంగంలో కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి పనిని ప్రభా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో జరిగించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.